నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం ఆగస్ట్ 28, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న జై జవాన్ కార్యక్రమానికి స్వాగతం. ఒక పక్కన హిందుస్థాన్ జిందాబాద్, వందే మాతరం అన్న నినాదాలు, మరో ప్రక్కన పాకిస్తాన్ జిందాబాద్ అన్న నినాదాలు. ఇదేదో క్రికెట్ మ్యాచ్ అనుకుంటే మీరు పొరపడినట్టే. ఇది అమృత్సర్ వద్దనున్న భారత్ సరిహద్దులోని చివరి గ్రామమైన అటారి వద్ద గోచరించే హృదయమైన దృశ్యం. పాక్లోని లాహోర్, భారత్లోని అమృత్సర్కు మధ్య సరిహద్దు దాటడానికి ఉన్న ఏకైక రోడ్డు మార్గం వాఘా సరిహద్దే. ఇది లాహోర్కు 22 కిలోమీటర్లు, అమృత్సర్కు 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాఘా భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య రాడ్క్లిఫ్ అవార్డు ప్రకారం గీచిన విభజన రేఖ సమీపంలో ఉన్న గ్రామం. ఈ గ్రామం సరిహద్దు రేఖకు పశ్చిమాన 600 మీటర్ల దూరంలో ఉంది. 1947లో దేశ విభజన సమయంలో భారతదేశంలోని అనేక మంది ముస్లిం ప్రజలు ఈ ప్రాంతం నుండే పాకిస్తాన్ దేశానికి వలస వెళ్లారు. పాకిస్తాన్ ప్రజలు ఈ ప్రాంతాన్ని వాఘా బార్డర్ అని పిలుస్తారు. కాగా భారతీయులు ఇక్కడికి 500 మీటర్ల దూరంలో ఉన్న అట్టారి అనే గ్రామం పేరుతో దీన్ని అట్టారి బార్డర్ అని పిలుస్తారు. వాఘాలో బార్డర్ వేడుక లేదా బీటింగ్ రిట్రీట్ వేడుక జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయానికి 2 గంటల ముందు జరుగుతుంది. 1959 నుండి ఈ ఆనవాయితీ ఉంది. భారతదేశానికి చెందిన సరిహద్దు భద్రతా దళం అంటే బీఎస్ఎఫ్ సైనికులు, పాకిస్తాన్కు చెందిన పాకిస్తాన్ రేంజర్స్ సైనికులు కలిసి ఈ కవాతును నిర్వహిస్తారు. సూర్యాస్తమయానికి సరిగ్గా వారి దేశ పతాకాలను క్రిందకి దించి పరస్పరం కరచాలనం చేసుకుని వెనుదిరుగుతారు. ఈ కవాతునే బీటింగ్ రిట్రీట్ అని పిలుస్తారు. ఒళ్ళు గగురు పడిచే ఈ కార్యక్రమాన్ని ఇరు దేశాల పౌరులు ఉత్సాహంగా తిలకిస్తారు. ఇరు దేశాల ప్రజలలో దేశభక్తిని పెంపొందించే ఈ కవాతు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిరాటంకంగా జరుగుతుంది. ఇటువైపు మహాత్మాగాంధీ బొమ్మ ఉన్న స్టేడియంలో మనకు గోచరించేవారంతా భారతీయులు. అటువైపు మొహమ్మద్ జిన్నా చిత్రం ఉన్న గేటుకి ఆవల మనకు కనిపించేవారంతా పాకిస్తానీయులు. భారత్ పాక్ సరిహద్దు దళాలు కలిసి సాయంత్రం వేళ వాఘా వద్ద జెండా దింపే ప్రక్రియను ఒక వేడుకగా చెయ్యాలని అనుకున్నారు. సాయంత్రం వేళ కాసేపు ఇటు భారత్ గేటు, అటు పాకిస్తాన్ గేటు తీస్తారు. ఆ సమయంలో మన స్త్రీ పురుష దళాలు అటువైపు వెళ్తాయి, అలాగే పాకిస్తాన్కు చెందిన దళాలు ఇటువైపు వస్తాయి. ఒకరిని ఒకరు చూసి మీసాలు మెలేసి తొడకొట్టి బూట్లు ఎత్తుతారు. ఇది కేవలం చిన్న వినోదం కోసమే మాత్రమేనండోయ్. నేను కూడా 2-3 సార్లు ఈ వేడుకల్లో పాల్గొన్నాను. మేం వెళ్లేసరికి స్టేడియం మొత్తం నిండిపోయింది. కానీ అటు పాకిస్తాన్ వైపు జనం చాలా పల్చగా ఉన్నారు. ఎందుకంటారా, లాహోర్లోని వాఘా సరిహద్దు వద్ద 2 నవంబర్ 2014 జరిగిన శక్తివంతమైన ఆత్మాహుతి దాడిలో 61 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో చిన్నారులతో పాటు 11 మంది మహిళలు, 3 భద్రతాదళ సిబ్బంది కూడా ఉన్నారు. సుమారు 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారత పాకిస్తాన్ సరిహద్దు వద్ద 2 నవంబర్ 2014 పతాక అవనతం పూర్తయిన కొద్దిసేపటికే ఈ పేలుడు సంభవించింది. దానితో ఆ ప్రదేశమంతా మరుభూమిని తలపించింది. మృతదేహాలు, గాయపడ్డవారి ఆర్తనాదాలతో భయానకంగా మారిపోయింది. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు, షాపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే పాక్ సైనికులు ఘటనాస్థలాన్ని అధీనంలోకి తీసుకున్నారు. సహాయక సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తొలుత దీన్ని సిలిండర్ పేలుడుగా భావించిన ఆ తరువాత ఆత్మాహుతి దాడిగా నిర్ధారించారు. మరి ఉగ్రవాదానికి పరమార్థం ఏమిటో మనకు తెలియదండి. ఈ చిన్ని జీవితంలో మరి భారతదేశంతో ఎటువంటి సత్సంబంధాలు కూడా పెట్టుకోవడం మరి ఆ ఉగ్రవాదులకి ఇష్టం లేదేమో. ఈ బీటింగ్ రిట్రీట్ వేడుక మీద వారి కన్ను పడడంతో అన్యాయంగా అమాయకులు బలైపోయారు. వారి వేలుతోటి వారి కన్నునే పొడుచుకున్నట్టయింది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ వైపు ప్రజలంతా ఈ వేడుకలకు హాజరవడానికి భయపడతారన్నమాట. అందుకే అక్కడ మనకి జనం పల్చగా కనిపిస్తారు. ఇక ఈ వేడుకల విషయానికి తిరిగి వస్తే, మధ్యలో గుంపుగా మోగిన కొందరు భారతీయులు ఏ మేరా ఇండియా పాటకు మరికొన్ని జాతీయ గీతాలకు కేరింతలు కొడుతూ నృత్యం చేస్తారు. కొందరు బుగ్గలపై భారత జెండా టాటూలు వేయించుకుని వస్తారు. కొందరు జెండాలు తెచ్చి ఊపుతూ ఆనందిస్తారు. గేటు తెరిచే సమయానికి ఈలలు, గోలలు, జై భారత్ అన్న నినాదాలతో స్టేడియం మొత్తం మార్మ్రోగిపోతుంది. ఇల్లు, కుటుంబానికి దూరంగా ఉంటూ మన కోసం అహర్నిశలు పనిచేస్తున్న సరిహద్దు దళాలకు ఇది ఆటవిడుపు. వారు అప్రమత్తంగా ఉంటూనే అడిగిన వారితో, పిల్లలతో ఫోటోలు తీయించుకుంటూ ఆనందిస్తారు. దేశభక్తి నరనరానా ప్రవహిస్తూ ఉండగా ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన వేడుక బీటింగ్ రిట్రీట్. మీరు కూడా నయనానందకరమైన ఈ వేడుకల్లో ఒక్కసారైనా తప్పక పాల్గొనండి. ఇక ఒక సైనికుడి వీర గాథను నేను ఇప్పుడు మీకు చెప్తాను. 19 ఏళ్ల మన సైనికుడు ఒక్కడే 2 గంటల పాటు 4 ఉగ్రవాదులతో పోరాడాడు. చివరకు అమరుడయ్యాడు. చుట్టూ ఎటు చూసినా దట్టంగా కమ్ముకున్న పొగ, ఎక్కడా ఏమీ కనిపించట్లేదు. ఒకవైపు బుల్లెట్ల వర్షం కురుస్తూనే ఉంది. ఎదురుగా చూస్తే 4 కరడుగట్టిన ఉగ్రవాదులు మీదికి ఉరికి వస్తూ ఏ క్షణంలోనైనా చంపేసేలా ఉన్నారు. అయినా ఆ యువకుని పోరాటం ఆగడం లేదు. తన పైకి బుల్లెట్లు దూసుకు వస్తున్నా వాటిని తప్పించుకుంటూ ఎదురుగా ఉన్న ముష్కరులపై ఒక్కడే ఒంటరి పోరాటానికి దిగాడు. ఎలాంటి జంకు లేకుండా తన సాయశక్తులా ప్రయత్నిస్తూ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉగ్రవాదులపై సింహంలా ఎదురుదాడికి దిగాడు. అందుకు కారణం ఒక్కటే, పుట్టిన మాతృభూమి రుణం తీర్చుకోవడం, దేశాన్ని, అందులోని పౌరులను రక్షించడం, ఇవే అతని ముందున్న లక్ష్యాలు. ఏవైనా కాని తన మాతృభూమి మాత్రం వారి పాలు కావడానికి వీల్లేదు. తన దేశ పౌరులు ఉగ్రవాదుల బారిన పడకూడదు, వారు సురక్షితంగా ఉండాలి, ఇవే అతను ఆలోచించాడు. ఎంతో తెగువతో 4 ఉగ్రవాదులతో పోరాడుతూ ఎట్టకేళకు ఒక్కడిని మట్టుబెట్టగలిగాడు. లోపల ఎంత పోరాడాలని ఉన్నా, ముష్కరులను మట్టుబెట్టాలని ఉన్నా ఒక్కడే ఎంతసేపని పోరాటం చేయగలడు. చాలాసేపట్నుంచి అలా చేస్తూ ఉండడం వల్ల ఒక ఉగ్రవాదిని మట్టి కరిపించినా మిగిలిన 3 తట్టుకోవడం అతని వల్ల కాలేదు. అదే సమయంలో ఎటు నుంచి వచ్చిందో ఒక బుల్లెట్ వచ్చి నేరుగా అతని తలకు తాకింది. దాంతో ఆ సైనికుడు అక్కడే కుప్పకూలిపోయాడు. తలకు తీవ్రంగా గాయమై ప్రాణాలు కోల్పోయాడు. సహచరులు వచ్చి అతన్ని హాస్పిటల్కు తరలించినా లాభం లేకపోయింది. గంటల తరబడి చేసిన పోరాటంలో ఆ వీర సైనికుడు మృతి చెంది అమరుడయ్యాడు. తన తరువాత పోరాటం చేసిన తన సహచరులకు కొండంత బలాన్ని అందించాడు. అదే వారిని, మిగతా 3 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేలా చేసింది. అలాంటి వీర జవానుకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా యూరీలో మన దేశ ఆర్మీ బేస్ క్యాంప్పై 2 జరిగిన ఉగ్రవాదుల దాడిలో 17 భారత సైనికులు మృతి చెందారు. వారిలో పైన చెప్పిన వీర సైనికుడు కూడా ఉన్నాడు. అంత సాహసం ప్రదర్శించిన ఆ అమర జవాన్ వయసు కేవలం 19 సంవత్సరాలు. వయసు చిన్నదే అయినా ఉగ్రవాదులపై జరిపిన పోరులో చివరి వరకు పైచేయిగా ఉన్నాడు. అయినప్పటికీ ముష్కరుల దాడి ధాటికి తట్టుకోలేకపోయాడు. ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టిన కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇతర సైనికుల్లో నింపి అమరుడయ్యాడు. నిజానికి ఆ సైనికుడిది డోగ్రా, జమ్మూ కశ్మీర్లోని ఓ ప్రాంతానికి చెందినవాడు. చిన్న వయసులోనే ఆర్మీలో చేరి సైనికుడిగా వీరమరణం పొందాడు. ఆ సైనికుడి కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాం. నేడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి ఇంటికి వచ్చేదాకా మనకు నమ్మకం లేదు. మన చుట్టూ ఇన్ని సౌకర్యాలు ఉన్నా అలాంటి బోర్డర్లో ఉంటూ సెగలు కక్కే చలిలో అల్లాడిపోతూ మనల్ని ఉగ్రవాదుల నుంచి, వారి దాడుల నుంచి, శత్రుదేశాల దాడుల నుంచి మన దేశాన్ని, అందులోని ప్రజలందరినీ రక్షిస్తూనే ఉన్నారు మన సైనికులు. వారు రేయీ పగళ్ళు కంటికి రెప్పలా కాపాడడం వల్లే మనం ఈ రోజున ఇంత నిర్భయంగా, స్వేచ్ఛగా, హాయిగా జీవించగలుగుతున్నాం. అయినా ఈ పోరులో మన సైనికులు వీరమరణం పొందుతున్నారు. ప్రతి వీరుడు ఏదో ఒకటి చనిపోయే ముందు చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడి తమ ప్రాణాల్ని విడుస్తున్నారు. అలాంటి జవాన్లకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. అలాంటి వీరత్వం చూపి తాను చనిపోయే స్థితిలో ఉన్న 2 పిల్లల్ని రక్షించాడు ఒక వీరుడు. ఆ వీరుడైన ఆర్మీ అధికారికి ఆ గ్రామస్తులు దేవుడిలా చూస్తారు.
హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మొహమ్మద్ ఇర్ఫాన్ అండ్ యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
మై మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తపమేమి చేశాను, ఈ విధి నన్ను కొలువ, తపమేమి చేశాను. కృష్ణయ్య, ఎవరు ఏ ఊరు, ఎవరు కన్నారు? చెప్పినట్టు వినియేను, సేవలు చేసేను, పసిపిల్లలకు అల్లారు పాట పాడేను. కనురెప్ప విధాన మా మేలే తలచి కాపాడేను, విసుగే లేదు ఆ క కల్లులలోను కృష్ణయ్య కృష్ణయ్య ఎవరో ఏ ఊరు ఎవరు కన్నారో ఈ విధి నన్ను కొలువ తపమేమి చేశాను కృష్ణయ్య ఎవరో ఏ ఊరు ఎవరు కన్నారు మమకారము నామది పెరిగేను కృష్ణయ్య ఉపకారము ఇంతింతని పలుకగలేను సఖుడై మంత్రి అయి సద్గురు సత్తముడై
జై జవాన్ కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం అండి. తాను చనిపోయే స్థితిలో ఉన్న ఇద్దరు పిల్లల్ని రక్షించిన ఒక వీరుడి గాథను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. 1994 ప్రాంతంలో మణిపూర్ సరిహద్దులో భీకరమైన పోరాటం జరుగుతోంది. ఉగ్రవాదులతో హోరాహోరీగా జరుగుతున్న ఈ పోరులో ఎంతోమంది జవాన్లు ప్రాణాలు విడిచారు. గిరిజన గ్రామాలను రక్షించే బాధ్యతను తీసుకుని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు. ఈ యుద్ధంలో కల్నల్ డిపికే పిళ్ళై ఆ గిరిజనులు జన్మలో మర్చిపోలేని త్యాగం చేశాడు. అప్పటికే ఎన్నో రోజులుగా ఆ బాధ్యతలో ఉన్న పిళ్ళైకి ఆ రోజు అసలైన సవాల్ ఎదురైంది. ఆ గ్రామాల్లోని ఇళ్లలో చొరబడ్డ ఉగ్రవాదులు ప్రజలను ఇష్టానుసారంగా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు. అంతే ధీటుగా పిళ్ళై సేన పోరాడుతోంది. ఎక్కడికక్కడ ఉగ్రవాదులను మట్టు పెడుతోంది. కానీ ఆ యుద్ధంలో ఓ ఇంటికి వెళ్ళి తలుపు ఓపెన్ చేయగానే ఉగ్రవాదులు అతని మీదకు AK-47 బుల్లెట్ల వర్షం కురిపించారు. వాటి నుంచి తప్పించుకుందామని పిళ్ళై ప్రయత్నించినా ఒక బుల్లెట్ భుజానికి, మరో 2 బుల్లెట్లు ఛాతికి తగిలాయి. దీనితో పిళ్ళై తీవ్ర గాయాలకు గురయ్యాడు. అయితే అప్పుడే ఉగ్రవాదులు ఒక గ్రెనేడ్ను పిళ్ళైపైకి విసిరాడు. తన మీదకు వస్తున్న గ్రెనేడ్ను చూసి కాలితో అవతలికి తన్నే ప్రయత్నం చేశాడు పిళ్ళై. అప్పటికే గ్రెనేడ్ పేలిపోయి అతని కాలు ఒకటి తునాతునకలై శరీరం నుంచి విడిపోయింది. అయినా పిళ్ళై వెనుకడుగు వేయలేదు. ఇంకా శత్రువులతో పోరాడేందుకు ముందుకు వెళ్లాడు. అదే ఇంట్లో నక్కి ఉన్న ఉగ్రవాదులపై తన గన్తో బుల్లెట్ల వర్షం కురిపించి వారిని మట్టి కరిపించాడు. అయితే ఆ ఫైరింగ్ జరిగేటప్పుడు అదే ఇంట్లో ఓ మూలన ఉన్న ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. దీన్ని గమనించిన పిళ్ళై వారిని సమీపంలో ఉన్న హెలికాప్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే తీవ్ర గాయాల పాలైన పిళ్ళై ఇంకా ఆలస్యం చేస్తే తన ప్రాణాలు పోతాయని తెలిసినా ఆ పిల్లల్నే ఆసుపత్రికి తీసుకెళ్లమని తన తోటి సిబ్బందికి చెప్పాడు. దీనితో వారు ఆ పిల్లల్ని సురక్షితంగా హాస్పిటల్కు చేర్చి వైద్యం చేయించారు. అనంతరం వచ్చిన మరో హెలికాప్టర్లో పిళ్ళై హాస్పిటల్కు వెళ్లి తన ప్రాణాలను ఎట్టకేలకు రక్షించుకోగలిగాడు. అయితే ఆ దాడుల్లో కల్నల్ పిళ్ళై చూపిన తెగువకు భారత ప్రభుత్వం మెచ్చి అతన్ని శౌర్య చక్ర బిరుదుతో సత్కరించింది. కాగా 2012లో తాను ఒకప్పుడు ఆ ఇద్దరు పిల్లలను రక్షించిన మణిపూర్లోని గ్రామానికి వెళ్లాడు పిళ్ళై. పిళ్ళైకి ఆ గ్రామవాసులు ఘన స్వాగతం చెప్పడమే కాదు, దేవుడికి మొక్కినట్టు మళ్లీ అతనికి మొక్కారు. తమ సామాజిక వర్గంలో అత్యంత ఉన్నతంగా భావించే పమేయ్ అనే బిరుదుతో పిళ్ళైని సత్కరించారు. అది దేశ జవాన్ అంటే. జోహార్లు నీకు జవాన్ పిళ్ళై. ఒంట్లో 9 బుల్లెట్లు, 4 గంటల హోరాహోరీ పోరాటం. ఒక సైనికుడి వీర గాథను నేనిప్పుడు మీకు చెప్తాను. 14 ఫిబ్రవరి కాశ్మీర్ లోయలోని బాండీపురాలోని హజ్జాన్ ప్రాంతంలో ఒక ఇంట్లో ఉగ్రవాదులు దాగున్నారన్న వార్త వచ్చింది. సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీస్, సిఆర్పిఎఫ్లు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. హోరాహోరీగా పోరాటం జరిగింది. ఈ పోరాటంలో 3 జవాన్లు అమరులయ్యారు. 15 మందికి గాయాలయ్యాయి. ఇలా గాయపడ్డ వారిలో సిఆర్పిఎఫ్ 45వ బెటాలియన్ కమాండెంట్ చేతన్ కుమార్ చీత ఒకరు. ఆయన శ్రీనగర్ బేస్ హాస్పిటల్కి ఆయన్ను వెంటనే తరలించారు. ఆయన బతికే ఆశలు ఎంత మాత్రం కనిపించలేదు, అయినా ఆయనకు వారు సర్జరీ చేశారు. ఆయన్ను హెలికాప్టర్లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి తీసుకుని వెళ్లారు. చేతన్ చీత కోమాలోనూ పోరాటం ఆపలేదు. మృత్యువును వెక్కిరించి నిలిచి గెలిచారు. ఉమాసింగ్ నమ్మకం కోల్పోలేదు. ఆయన సత్యవంతుడైతే ఆమె సావిత్రి. మరి యముడు వీరిద్దరి ముందు ఓడిపోవాల్సిందే కదా. ఆయన కోమాలో ఉన్న నేను ఆయన చేతిని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆయన వేళ్లు కదిలేవి. నేను నమ్మకం కోల్పోలేదు అంది ఆయన భార్య ఉమాసింగ్. 10ల సంఖ్యలో సర్జరీలు, 100లాది ప్రొసీజర్లు చేసిన తరువాత చీతా స్పృహలోకి వచ్చారు. ఆయన చికిత్సలో ఉండగా ఆర్మీ చీఫ్ జనరల్ విపిన్ రావత్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజులు ఆయన్ను పరామర్శించారు. 5వ తేదీన ఉమాసింగ్ తోడురాగా చేతన్ కుమార్ చీమ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి ఇంటికి బయలుదేరారు. వీరిద్దరూ కేవలం 2 పేర్లుగా మిగిలిపోలేదు. వీరిద్దరూ ఉగ్రవాదంపై భారత్ పోరాటపు ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మిగిలిపోయారు. 126 కోట్ల గుండెల విజయాకాంక్షలకు ప్రతీకలు ఈ దంపతులు. పాక్ ఎన్ని పన్నాగాలు పన్నినా కాశ్మీర్లో ఒక్క అంగుళం కూడా చేజిక్కించుకోలేకపోవడానికి కారణం ఇదిగో ఇలాంటి రియల్ లైఫ్ హీరోలే. ఈ దేశంలో ఇలాంటి హీరో హీరోయిన్లకు ఎంత మాత్రం కొదవలేదు. మరొక విజయగాథను తెలిపే ముందు చిన్న విరామం తీసుకుందాం.
హాయ్, నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkata Bhamidi Party from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం పలికేస్తోంది మీ భావరాజు పద్మిని. మనం ఈ రోజున జై జవాన్ కార్యక్రమంలో వీరత్వానికి ప్రతీకగా నిలిచిన సైనికుల కథల్ని చెప్పుకుంటూ ఉన్నాం కదండి. అలాగే ఇప్పుడు మీకు నందివెలుగు కార్తికేయ గారు కహానియా.com అనే సైట్లో రాసిన ఒక యోధుడి గాథను వినిపిస్తాను. ఒంటరిగా మిగిలిపోయానని అనిపించలేదు, ఇంకా గన్నులో బుల్లెట్లున్నాయి, ఎదురుగా శత్రువులున్నారు, లెక్క సరిచేశాకే వెళతా, ఇంటివైపో స్వర్గం వైపో, విజయమో వీర స్వర్గమో ఒక సైనికుడికి రెండూ ఒక్కటేగా అనుకున్నాడట ఆ యోధుడు. అది 1999 జూలై 2వ తేదీ. ఆ రోజు శుక్రవారం. అప్పుడే వస్తున్న ఐటీ బూమ్ రోజులు. శనివారం ఆదివారం కుర్రకారు హాలిడే తీసుకునే టైం, వీకెండ్ పార్టీలు సిట్టింగ్లకు వెళ్లే టైము. ఆదివారం ఏ సినిమాకి వెళదాం, మిగిలిపోయిన పనులు ఏం పూర్తి చేద్దాం అని అందరూ ఆలోచించే రోజు. యోగేందర్కు మాత్రం జీవితంలో అది అత్యంత కీలకమైన రోజు. ఒక దేశపు జెండాలో పొగరు ఒక యువకుడి కళ్లల్లో చూడబోయే రోజు. అతను సైనికుడు. అతడి పేరు యోగేందర్ సింగ్ యాదవ్. ఇంకో కొన్ని నెలల్లో పెళ్లి కాబోతుండగా కార్గిల్ యుద్ధభూమికి అతడు వచ్చాడు. నిండా 19 ఏళ్ల పడుచుకుర్రాడు. ఎలాంటి కఠిన పరిస్థితినైనా తట్టుకోగలిగిన విధంగా శిక్షణతో సంసిద్ధుడైన యువకుడతడు. పరీక్షలు అయిపోయాయని పిల్లలందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు. టీవీల ముందు కూర్చుని మ్యాచ్లు చూస్తున్నారు. అతనికి మాత్రం దేశభద్రతకు ప్రతిష్టకు పరీక్షని తాను ఒంటరిగా రాయాల్సిన సమయం ఆసన్నమైంది. తనలాంటి కొంతమంది మాత్రమే అనుభవించే ఉద్వేగం అది. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందాం. కమాండర్ ఇచ్చిన ఆదేశాలతో 2.5 రోజులుగా జరుగుతున్న ప్రయాణంలో జస్ట్ అలా రిలాక్స్ అవ్వడానికి యోగేందర్తో పాటు వచ్చిన 28 సైనికులకు ఛాన్స్ దొరికింది. వాళ్ళు వచ్చిన పని పాకిస్తాన్ చొరబాటులో ఉన్న టైగర్ హిల్స్ని వశం చేసుకోవడం. కార్గిల్ యుద్ధంలో అత్యంత కీలకమైన దశ అది. కానీ అది అనుకున్నంత తేలిక కాదు. దాదాపు 5,000 అడుగుల ఎత్తున ఉన్న టైగర్ హిల్ పైన స్థావరం ఏర్పరచుకున్నారు శత్రువులు. ఏ యుద్ధంలో అయినా ఎత్తు ప్రాంతాల్లో ఉండేవారి వైపే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కింది వారిని తొందరగా చూడొచ్చు. శత్రువు ఎటువైపు నుంచి వచ్చినా భీకర దాడి చేయొచ్చు. దాడికి భారత సైన్యం ఎంచుకున్న వ్యూహం ఎవరూ ఊహించని మరొక వైపు నుండి కొండ ప్రాంతాన్ని ఎక్కి దాడి చేయడం. ముఖ్యంగా రాత్రిళ్లు మాత్రం ప్రయాణం చేస్తూ పగటిపూట శత్రువుకి కనపడకుండా దాక్కుంటూ టైగర్ హిల్స్ ఎక్కాలి. ఎక్కడం అంటే మాటలు చెప్పినంత తేలిక కాదు. ఒంట్లోని శక్తి మొత్తం పైకి వచ్చేటప్పటికీ హరించుకుపోతుంది. కొండపైకి ఎక్కుతూ తాడుని కట్టి వెనుక ఉన్నవాళ్లకు దారి కల్పించే బాధ్యత తన నెత్తిపై వేసుకున్నాడు యోగేందర్. నాకే ఎందుకింత అవస్థ అనుకోలేదతను. ఇది నా దేశానికి రుణం తీర్చుకునే అవకాశం అనుకున్నాడు. దారి ఏర్పరుస్తున్న యోగేందర్కు చిన్నపాటి సమస్య ఒకటి ఎదురైంది. ప్యాంటు జేబులోని రూపాయి బిళ్లలు మాటిమాటికి కదులుతూ చికాకు పెడుతున్నాయి. చల్ విసిరేస్తే పోలా అని వాటిని బయటకు తీశాడు. పక్కనున్న హవాల్దార్ మదన్ ఎందుకు ఊరికినే పారేయడం, నాకివ్వు అని ఆట పట్టిస్తున్నాడు. కొన్ని రోజుల నుండి వాళ్ళిద్దరూ అలా సరదా జోకులు వేసుకుంటూనే సేద తీరుతున్నారు. నీకెందుకు ఇవ్వడం, నా దగ్గరే పెట్టుకుంటా అని అతడన్నాడు. పై జేబులో వేసుకుని తిరిగి తన పనిలో పడ్డాడు యాదవ్. అది జూన్ 4వ తారీఖు. రాత్రవుతోంది. 2 రోజుల ప్రయాణం, ఇంకా కొన్ని గంటల్లో ముగింపు. 5,300 కాస్త 100 అడుగుల ఎత్తు దూరం దాకా వచ్చేసింది. వెనకాలే వస్తున్న గ్రెనేడియర్ రాకేష్ చంద్ర ఉన్నట్టుండి పట్టు తప్పి జారి పడబోయాడు. పడిపోతున్న అతన్ని కమాండర్ పట్టుకున్నాడు. కాని ఆ క్రమంలో రాళ్ల కదలికతో పెద్ద శబ్దమే వచ్చింది. పాకిస్తాన్ వారు అక్కడ 2 చిన్నపాటి బంకర్లు ఏర్పరచుకున్నారు. ఈ విషయం ఇండియన్ ఆర్మీకి తెలీదు. పైగా చీకటి. అలికిడి వినవచ్చింది. ఇండియన్ ఆర్మీ అనే ఫిక్స్ అయ్యి కాల్పులు మొదలుపెట్టారు పాకిస్తాన్ సైన్యం వారు. వాళ్లు ఇంకా సురక్షిత ప్రాంతానికి చేరుకోకముందే వారి చోటు తెలిసిపోయింది. పైనున్న పాకిస్తాన్ వారు దాడి మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే భారత్ శిబిరానికి పెద్ద సమస్య ఎదురైంది. అక్కడికి వచ్చిన వారిలో కేవలం 7 సైనికులు మాత్రమే ముందుకు వచ్చి పొజిషన్ తీసుకోగలిగారు. మిగతా వారందరూ రావడానికి అవకాశం ఇవ్వకుండా పాకిస్తాన్ సైనికులు వారందరినీ నిలువరించేశారు. మిగిలిన 20 మందిలో ఎవరైనా ముందుకు వస్తే కాల్చడానికి ఫైరింగ్ రేంజ్లో ఉండడంతో వారు ముందున్న 7 సైనికులకు సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం లేదు. కాల్పులు భీకరంగా జరుగుతున్నాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలకే ముప్పు. తలెత్తి ఫైరింగ్ చేయడానికి అవకాశం లేదు. తల కనిపిస్తే శత్రువు కాల్చేస్తాడు. వాళ్లకున్న పెద్ద అడ్వాంటేజ్ ఎత్తైన ప్రాంతంపై ఉండడం. ఆ కాల్పులకు తిరిగి బదులిచ్చే అవకాశం లేక తాడు పట్టుకుని పైకి రాలేక 25 మందిలో 18 మంది సైనికులు వెనక్కు వెళ్ళిపోయారు. అంటే రిట్రీట్ అవడం అన్నమాట. ముందున్న 7 వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు, ముందుకు పోవడానికి కూడా అవకాశం లేదు. అందరి మనసులో మొదటిసారి ఆలోచన, ఏం చేద్దాం, మిగతా వారితో వెళ్ళి మళ్లీ వద్దామా, ఉన్నవాడిని మట్టు పెడదామా, ఏం చేద్దాం? పాకిస్తాన్ జిందాబాద్, భారత్ ముర్దాబాద్ అని అరుస్తూ రెచ్చిపోతున్నారు పాక్ సైనికులు. 7 ఏం చెయ్యాలో అంతుపట్టడం లేదు. మనవైపు 7 మాత్రమే మిగిలారు సార్, ఎటువంటి సహాయం లేకుండా ఒంటరిగా ఉన్నాం అన్న మాటకు మనం ఒంటరిగా మిగిలిపోయామని ఎవడన్నాడు? తుపాకుల నిండా బుల్లెట్లున్నాయి, ఎదురుగా కావాల్సినన్ని పందులున్నాయి, లెక్క సరిచేశాకే వెళ్దాం, ఇంటికో స్వర్గానికో. సైనికుడికి 2 కదా అని సమాధానమిచ్చాడు ఆఫీసర్. వారికి తెలుసు, ఇప్పుడు గనక వెనక్కు వెళ్తే కింద ఉన్నవారు కూడా మరణించడం ఖాయం, తేల్చుకోవాలి. నిజమే, కష్టం అనుకున్నవాడు వెనక్కు పోతాడు, ముందుకు రాలేడు, కాని అవకాశం అనుకున్నవాడు తేల్చుకునే వెళ్తాడు. యోగిందర్, ఇతర సైనికుల మనసులో నూతన ఉత్సాహం మొదలైంది. కమాండర్ అప్రమత్తం చేయడంతో సరైన పొజిషన్కి నిమిషాల్లో రెడీ అయ్యారు. యోగిందర్కు యుద్ధం కొత్తగా రిక్రూట్ అయిన కుర్రవాడు. ఇక్కడ ఉన్న కుక్కల్ని చంపితే కానీ తిరిగి ఇంటికి వెళ్లలేనేమో అన్న సంకల్పం రెండూ మెదడ్లో తిరుగుతున్నాయి. బంకర్లోని సైనికులు కాల్పులు జరుపుతున్నారే కాని రాత్రి అవడంతో ఇండియన్ ఆర్మీ వారు ఎంతమంది ఉన్నారో ఊహించలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు రాళ్ల వెనకాల పొజిషన్స్ మారుస్తూ కాల్చడంతో అక్కడున్నది 7 కాదు, ఎక్కువ మంది సైనికులు అన్న భయంతోనే పోరాడారు పాకిస్తాన్ బంకర్లో వాళ్లు. కాసేపట్లోనే మొదటి గండం దాటింది, బంకర్ నాశనమైపోయింది. యోగిందర్తో పాటు ఉన్న వారంతా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇలా అన్నాడు కమాండర్. ఈ శబ్దాలకు పాకిస్తాన్ ఆర్మీకి సంకేతం అంది ఉంటుంది. వచ్చిన వారిని వచ్చినట్టు కాల్చేసి ముందుకు వెళ్ళాలి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళాలి అని చెప్పాట కమాండర్. నిజానికి ఈ మిషన్కు సంబంధించి ఇండియన్ ఇంటెలిజెన్స్ నుండి వచ్చిన సమాచారం వల్ల ఒకటే, అక్కడ కొన్ని పందులున్నాయి, కాల్చేయండి అని తప్ప మిగిలిన వివరాలు తెలియవు. కాబట్టి అప్పటికి వారి వద్ద ఉన్న కాస్తంత సమాచారం బట్టి ఇంకెంతమంది ఉండొచ్చు అని అంచనా వేస్తూ ఉన్నారు. పైన 40 ఎత్తులో ముఖ్య స్థావరంలోని పాకిస్తానీ కమాండర్కు కింద నుండి ఏదో అలికిడి జరుగుతోందని అనిపించింది. అతని వద్దకు ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడ్డాడు. దుష్మన్ మన బంకర్ని నాశనం చేశారు అన్నాడు. ఎంతమంది ఉన్నారు అని అడిగాడు కమాండర్. సుమారు 20 ఉండొచ్చు. సుమారు కాదు, సరిగ్గా ఎక్కడున్నారో ఎంతమంది ఉన్నారో చెప్పండి అన్నారు. 3 పంపించండి అని ఆజ్ఞాపించారు. ఆర్డర్ ఇచ్చిందే తడవు. పాకిస్తానీ సైనికులు దాదాపు 30 దాకా బంకర్ ఉన్న ప్రాంతానికి వచ్చారు. వచ్చిన వారిని వచ్చినట్టు కాల్చిపడేయడం మొదలుపెట్టారు భారత సైనికులు. ఒక్క సైనికుడిని కూడా దగ్గర దాకా రానికుండా చంపి పారేస్తున్నారు. ఈసారి ఎవడి గొంతు నుండి పాకిస్తాన్ జిందాబాద్ అన్న మాట బయటికి అనడానికి సమయం ఇవ్వట్లేదు యోగిందర్, కమాండర్ అండ్ ట్రూప్. కానీ అక్కడ పాకిస్తాన్ ఎత్తు వేరు. భారత సైనికుల పొజిషన్స్ తెలుసుకుని రావడం ఇక్కడ ముఖ్య లక్ష్యం. వచ్చిన వారందరూ మరణించగా 2 మాత్రం ఎలాగూ తప్పించుకుని స్థావరం చేరుకున్నారు. ఆర్మీ పొజిషన్స్ లెక్క మొత్తం రిపోర్ట్ చేశారు. ఉన్నది మొత్తం 7 మాత్రమే సార్ అని చెప్పారు. తక్కువ మంది అని తెలిసాక ఉత్సాహంతో ఒక బ్యాచ్ సైనికులందరినీ ఎంచుకుని మరీ పంపించాడు పాకిస్తాన్ కమాండర్. పైనుండి బాంబులు, తుపాకులు అన్నీ కలిపిన దాడి మొదలైంది. రాబందుల మందల ముందుకొస్తున్న దళాల్ని చూసి ఆలోచనలో పడింది భారత బృందం. అప్పటికే 3 దాదాపు నిద్ర లేకుండా వచ్చిన భారత బృందం అలసిపోయి ఉంది. ఓపిక కూడగట్టుకుంటూనే ఆలోచనలో పడుతున్న సైనికుల వైపు చూసిన కమాండర్ అన్న మాట ఇది. ముందడుగు వేశాక వెన్ను చూపించడం, వెనక్కి తిరిగి చూడడం సైనికుడికి తెలియదు. బతికితే 10 తలెత్తుకుని చెబుతాయి మన సాహసాన్ని. ఒకవేళ చనిపోయినా రాబోయే దళానికి దారి తెలియజేశాకే చనిపోదాం అన్నారు. యోగిందర్, అతనితో పాటు ఉన్న అందరూ నిర్ణయించుకున్నారు, ఎంతమంది వస్తే అంతమందిని లేపేద్దాం. అప్పటికే వారితో తెచ్చుకున్న లైట్ మెషిన్ గన్ శత్రువు బలమైన ఆయుధాల కాల్పుల్లో దెబ్బతింది. ఉన్న తుపాకుల రేంజ్ తక్కువ. దగ్గరికి వచ్చిన వారిని మాత్రమే చంపగలరు. గ్రెనేడ్లు తుపాకులు వాడుతూ వచ్చిన బృందాన్ని మట్టి కరిపిస్తున్నారు భారతీయ సైనికులు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మళ్ళ 15 ఏండ్ల అయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్తు 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాదమర్వకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. Follows on twitter.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
ఎన్ని గాయాలైనా మాసిపోగునేలాగైనా, మనసు ఒక గాయమైనా మాసిపోగు చితిలోనైనా, తనుగు పెన్ని గాయాలైనా మాసిపోగునేలాగైనా, మనసు ఒక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మనం యోగిందర్ అనే ఒక యోధుడి గాథని గురించి చెప్పుకుంటున్నాం కదా. వారు కార్గిల్ యుద్ధంలో పోరాటం చేస్తున్నారు. వారి వద్ద మిగిలి ఉన్న తుపాకుల రేంజ్ తక్కువ. దగ్గరికి వచ్చిన వారిని మాత్రమే చంపగలరు. గ్రెనేడ్లు తుపాకులు వాడుతూ వచ్చిన బృందాన్ని మట్టి కురిపిస్తున్నారు. వారి సంఖ్య చాలటం లేదు. అవతల మంది ఎక్కువ మంది ఉన్నారు. ఒకరికి ఒకరు ఎదురు వచ్చేశారు. కానీ సరైన ప్లానింగ్తో వచ్చిన పాక్ సైనికులు తొందరగా భారత సైనికుల్ని కనిపెట్టి చంపడం మొదలుపెట్టారు. పక్కనున్న హవాల్దార్ లైట్ మెషిన్ గన్ని అందుకోమని చెప్పగా దాని దగ్గరికి వెళ్తున్నాడు యోగిందర్. సరిగ్గా అప్పుడే అతడి మీద వచ్చి పడింది ఒక గ్రనేడ్. అది పేలిపోవడంతో ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది యోగిందర్కు. అతడి చేతి వేలు తెగి పడిపోయింది. భుజం తెగి ఎముకలు బయటికి వచ్చాయి. ముక్కుకి కూడా ఒక ముక్క వచ్చి తగలడంతో రక్తస్రావం అవుతోంది. యోగిందర్ను అక్కడున్న ఆనంద్ కుమార్ వద్దకు పోయి ఫస్ట్ ఎయిడ్ తీసుకోమన్నాడు ఒక సహచరుడు. ఆనంద్ కుమార్ వద్దకు అతి కష్టం మీద చేరుకున్నాడు యోగిందర్. అతనికి కాటన్ తీసుకుని ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్న సమయంలోనే ఘోరం జరిగిపోయింది. ఆనంద్ కుమార్ తలలోకి ఒక బుల్లెట్ దూసుకుపోయింది. అక్కడికక్కడే అతడు చనిపోయాడు. ఆ పైన పాక్ సైనికుల దూకుడు మరింత పెరిగింది. యోగిందర్కు కూడా ఒంటి లోపల 13 బుల్లెట్లు దూసుకు వెళ్లాయి. ఎడమ చెయ్యి సగం ఊడిపోయింది. యోగిందర్ నేలకు ఒరిగాడు. మళ్లీ కాల్పుల శబ్దం. ఉలిక్కిపడి లేచాడు యోగిందర్. తను ఇంకా చావలేదు. కాని పాకిస్తాన్ సైనికుల మాటలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క భారతీయుడి మృతదేహంపై తిరిగి ప్రాణం ఉందా లేదా అని చూస్తున్నారు. ఒక్కొక్క శవంపై కాల్చి పొడిచి మరీ పరీక్షిస్తున్నారు. శవాన్ని లేపి ఊపుతూ ప్రాణం ఉందా లేదా అని చూస్తున్నారు. ఇన్ని దెబ్బలు తిన్నా నేనెందుకు బతికున్నాను? ఈ నొప్పిని ఎంతసేపు భరించాలి అని అనుకున్నాడు యోగిందర్. బహుశా తలపై గుండెపై కాలిస్తే తప్ప ఇక చావనేమో అని అనుకున్నాడు. యోగిందర్ కాసేపు స్పృహ లేనట్టే ఉన్నాడు. సరిగ్గా కళ్ళు మూసుకున్న సమయానికి అతని దగ్గరగా వచ్చి ముఖం మీద ముఖం పెట్టి చూశాడు పాక్ సైనికుడు. యోగిందర్ కదల్లేదు. అతని పొట్టలో మళ్లీ కాల్చాడు. సౌండ్ కూడా చేయలేదు. ఛాతి మీద కాల్చాడు. యోగిందర్కు అర్థం కావటం లేదు. తనింకా బతికే ఉన్నాడు. పాక్ సైనికుడు అటు తిరగగానే చూశాడు. మొన్న తను దాచుకున్న 5 రూపాయల బిళ్ళ, దానిమీద బుల్లెట్ ముద్ర. డబ్బు ఇలా ప్రాణం కాపాడింది కదా అనుకున్నాడు. అంత నొప్పిలోనూ విచిత్రమైన నవ్వొకటి నవ్వాడు. కింద ఉన్న బంకర్ని కూడా రాకెట్ పెట్టి పేల్చేద్దాం, భారతదేశం ఇక ఈ కొండవైపు చూడదు అన్న మాటలు వినిపించాయి యోగిందర్కు. అది విన్న యోగిందర్ సింగ్కి ఆ క్షణం అర్థమైంది తానెందుకు బతికున్నాడో. నా ప్రాణం ఎలాగూ కాసేపట్లో పోతుంది, కానీ పోయేలోపు కింద ఉన్న వారందరినీ రక్షించాలి అని నిర్ణయించుకున్నాడు. ఎదురుగా కనిపించిన గ్రనేడ్ ఒకదాన్ని తీసుకుని పాకిస్తాన్ సైనికుడి వీపులోకి విసిరాడు. ఏదో తగిలినట్టు అనిపించింది. కానీ ఆ సైనికుడు వెనుదిరిగి చూశాడు. అతని తల ఎగిరిపడింది. గ్రనేడ్ పేలిపోయింది. మిగతా సైనికులు ఆ శబ్దం విని పరిగెత్తుకుంటూ రాగా వారిని మరొక తుపాకీ అందుకుని కాల్చేశాడు యోగిందర్. అవతల వైపున్న సైనికుల్ని తప్పించుకుంటూ దగ్గరికి రాగానే కాల్చిపడేశాడు. పూర్తిగా దెబ్బతిన్న ఒక కాలు ఒక చెయ్యితోనే శక్తి కూడదీసుకుని ఎదురుగా ఉన్న మరో బంకర్లోకి గ్రనేడ్ విసిరాడు. ఒక్కటే దెబ్బతో బంకర్లోని 4 అంతం చేశాడు. ఆ ప్రాంతం ఇప్పుడు భయంకరంగా ఉంది. ఉన్న శత్రువు లేదు, మిత్రుడూ లేడు. బతికున్నది తానొక్కడే. తాను చెయ్యాల్సిన తర్వాతి పని గురించి ఆలోచించాడు యోగిందర్. తన వారిలో ప్రాణం ఉన్న వారిని వెనక్కు తీసుకెళ్లడం, కిందకు వెళ్లి వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం, పాకుతూ వెళ్లిన తన స్నేహితులు ఒక్కొక్కరిని కదిలిద్దాం అనుకునే లోపల కన్నీళ్లు వస్తున్నాయి. ఒక్కడన్నా ఒక్క చిన్న గుండె చప్పుడన్నా వినిపిస్తాడేమోనని ఆశగా వారి దగ్గరికి కదిలాడు. శబ్దం లేకుండానే పోయే తన ప్రాణంతో కలిపి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కమాండర్ సార్కి తల సగం ఊడిపోయింది. తనను ఆట పట్టించే హవల్దార్ శవంలో శత్రువుల బుల్లెట్ల పోటుకు గుండె బయటికి వచ్చి కనపడుతోంది. వేడి బుల్లెట్ మంటకు మనిషి చర్మం కాలిన వాసన ఆ ప్రాంతం మొత్తం వ్యాపించింది. చుట్టూ శవాలు, ఎదురుగా ఒక పాక్ సైనికుడి శవం. మీసం కూడా సరిగ్గా రాలేదు. తన వయసే ఉంటుందేమో, చాలా చిన్నవాడిలా కనిపిస్తున్నాడు. తన వారిని వెతుక్కుని వెతుక్కుని ముక్కలైన దేహాల్ని చూశాడు. ఎడవడానికి కన్నీళ్లు కాదు, ఒంట్లో నుండి కారుతున్న రక్తం కూడా సరిపోటల్లేదు. ఇంతలో కర్తవ్యం గుర్తొచ్చింది. ఉన్న కాస్త ఊపిరి నా దేశం కోసం వాడాలి. అటువైపు ఇటువైపు ఇంతమంది ప్రాణం తీస్తున్న యుద్ధం ఆగిపోవాలంటే శత్రువుని తొందరగా తరిమేయాలి. వేరే దారి లేదు అని నిర్ణయించుకున్నాడు. ఎడమ చెయ్యి కదలటం లేదు, కాని చేతి నరాలు పనిచేస్తున్నాయి. విరిగిపోయి సగం తెగిన ఆ చేతిని వీపు వెనక్కి బెల్ట్తో కట్టి వచ్చిన దారిలో జారుకుంటూ వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి పోస్టులో వారికి పరిస్థితిని వివరించాడు. పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత కమాండర్ అతని మిలిటరీ డాక్టర్ వద్దకు పంపాడు. 36 గంటల తర్వాత లేచిన అతనికి తెలిసింది టైగర్ హిల్స్ భారత వశమైందని. ఎదురుగా డాక్టర్ అతని కమాండర్ గుర్తుపట్టావా అని అడిగాడు. తెలీదు అన్నాడు. హాస్పిటల్లో మిగతా పేషెంట్స్ అందరినీ ఒకసారి అలా చూశాడు. వారిలాగా తను క్షతగాత్రుడు కాలేదు. ఇది జరిగే సమయానికి ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్. అక్కడి కొంతమంది పేషెంట్స్ దగ్గర నుంచి సామాన్యుడి దాకా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. తాను కూడా అందరిలానే కాస్త ఆనందపడ్డాడు. ఇండియా మ్యాచ్ గెలిచింది కదా అని లోపల అనుకున్నాడు. మన యుద్ధాలు కూడా క్రికెట్ బ్యాట్ బాల్తో ఆడితే ఎంత బాగుండేదని. యోగీందర్ సింగ్ యాదవ్కు ఆ తరువాత పరమవీర చక్ర అవార్డు లభించింది. మిలిటరీ నుండి అతడు ప్రస్తుతం రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిజంగా ఒక భారత సైనికుడికి మాతృభూమికి సేవ చేసిన గర్వం, ఆనందం, అది జీవితకాలం. ఆ జీవితం సఫలం. ఇంతకన్నా ఏం కావాలండి? వచ్చేవారం మరికొంతమంది జవాన్ల వీర విజయ గాథల్ని మీకు వినిపిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం. ఆగస్ట్ 28, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ in the following program either expressed or implied are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.